అవధూతలీల ఒకటవ అధ్యాయం. శ్రీ వెంకయ్యస్వామివారి జీవితం. భగవంతుడు రూపనామ గుణరహితుడు. అట్టి భగవంతుని వ్యక్తరూపమే ప్రేమ. ప్రేమ కార్యరూపేణ మాత్రమే వ్యక్తమవుతుంది. అందున నిరవధిక ప్రేమ, నిరంతర ప్రేమ, నిస్వార్థ ప్రేమ గల హృదయమే భగవంతుని రూపమని చెప్పబడుచున్నది. అట్టి ప్రేమామృత హృదయుడే మన శ్రీ స్వామివారు. నెల్లూరు జిల్లాలో తలుపూరు చెర్లోపల్లి చిన్న పల్లెటూరు. అనావృష్టి వల్ల పచ్చగడ్డే కరువైందా ప్రాంతంలో. ఆకలితో ఉన్నవానికి అన్నం లభించినంత సంతోషంతో ఆ గ్రామస్తులంతా స్వామి వచ్చాడు, స్వామి వచ్చాడు అంటూ రామాలయం దగ్గర గుంపు చేరుతున్నారు. వారి ఎదుట ఒక ముదుసరి నేల మీద తాటాకు వేసుకుని కూర్చుని ఉన్నాడు. ఆయన ఎదుట అగ్నిగుండం మండుతోంది. నూనె కుండవలే నున్నగా మెరుస్తున్న ఆ బక్క చిక్కిన శరీరానికి గోచిగుడ్డ తప్ప మరే ఇతరమైన ఆచ్ఛాదన లేదు. నున్నని గుండు, సొట్టబుగ్గలు, బోసినోరు, చురుక్కున చురుక వేసే చురుకైన కన్నులు గల ఆ ముదుసలి వేళ్లు లెక్కించుకుంటూ తనలో తాను మాట్లాడుకుంటూ మధ్య మధ్య అగ్నిగుండంలోని కట్టెలు సవరించుకుంటూ ఉన్నాడు. ఎంతో నిరాడంబరంగా అనామకుడుగా ఉన్న ఆ ముదుసలి తాతను ఆయనే స్వామి అంటే నమ్మదగినట్లుగా లేడు. ఆ గ్రామస్తులు వారితో ఏమో చెప్పుకోవాలని ఉన్నారు. కాని వారి వైఖరి చూచి నోట మాట పెగలక చూస్తూ ఉండిపోయారు. ఇంతలో ఆ ముసలాయన దృష్టి ఆ పక్కనే పారేసిన కాగితాలు, పులి విస్తరాకులు మేస్తున్న పశువుల మీద పడింది. కొద్ది నిమిషాలు వాటిని జాగ్రత్తగా పరిశీలించి ఆయన అయ్యా అని పెద్దగా కేకవేశారు. ఏమిటి స్వామి అని ఒకరిద్దరు సేవకులు ముందుకు వచ్చారు. మనం ఆ చెర్లోకి పోవాలటయ్యా, పదండి పోదాం అని శ్రీ స్వామివారు ఆజ్ఞాపించారు. చెర్లోకి ఎందుకు పోతున్నారో తెలియక సేవకులు ఒకరి ముఖం ఒకరు చూసుకోసాగారు. శ్రీ స్వామివారిని డోలీలో తీసుకుపోయారు. ఆ ప్రాంతంలో వర్షం లేనందున బీటలు వారి కలికానికైనా పచ్చిగడ్డి కరువైన ఆ ఎడారి వంటి నేలపై శ్రీ స్వామివారు ఒకచోట దిగి ఇక్కడ నిప్పు చూడండయ్యా అని ఆజ్ఞాపించారు. కొద్ది క్షణాలలో సేవకులు అక్కడ అగ్నిగుండం ఏర్పాటు చేశారు. అచ్చట కొన్ని గంటలున్నాక వారి ఆజ్ఞ మేరకు శ్రీ స్వామివారిని ఆ సేవకులు గ్రామంలోకి తరలించారో లేదో ఆకాశం మేఘావృతమై కుంభవృష్టి మొదలయ్యింది. తెల్లవారేసరికి ఆ ప్రాంతంలోని చెరువులన్నీ నిండిపోయాయి. సంకల్ప మాత్రం చేత పంచభూతాలను ఆజ్ఞాపించగల ఆ మహనీయుని కీర్తిని ఆ గ్రామస్తులేగాక సర్వజీవులు కృతజ్ఞతాపూర్వకమైన హృదయాలతో వేనోళ్లా స్తుతించాయి. ప్రకృతి మాత వారి కరుణకు కృతజ్ఞతాపూర్వకంగా పచ్చగా పులకించి నృత్యం చేసింది. ఆ కరుణామూర్తి ఆ స్తుతులను సంతోషంగా వింటాడా? తనకేమీ పట్టనట్లే, తెలియనట్లే ఆ గ్రామం వదిలి తన బృందంతో వెళ్లిపోయారు. కాలచక్రం గిర్రున తిరిగింది. ఆనాడు తలుపూరు గ్రామాన్ని నిర్లిప్తంగా విడిచి వెళ్లినట్లే ఆ నిరాడంబర మహనీయమూర్తి అయిన శ్రీ స్వామివారు 1982 ఆగస్టు 24వ తేదీన తమ భౌతిక దేహాన్ని విడిచారు. నెల్లూరు జిల్లా అంతటా ఆ విషాద వార్త కాలమేఘంలా అలువుకుంది. భూత నియంత అయిన శ్రీ స్వామివారు తమను విడిచి వెళ్లాక ఇక ప్రకృతి మాత యొక్క ఆగ్రహం నుండి తమకు దిక్కెవరన్న ప్రశ్న అందరి హృదయాలలోనూ అస్పష్టంగా మిగిలింది. 1982 సంవత్సరంలో గోపారం గ్రామ ప్రాంతమంతా వర్షం లేక కరువయింది. పశువులు మేతకు నీటికి చాలా ఇక్కట్లు పడుతున్నాయి. ఆ సందర్భంలో పాలకొండ సుబ్బారెడ్డి బస్సులో పోతూ మనస్సులో, స్వామి మీరు శరీరంతో ఉండగా మా బాధలు చెప్పుకుంటే తీర్చేవారు, ఇప్పుడు ఎవరితో చెప్పుకోవాలి, వర్షం లేక ప్రజలు అల్లాడుతున్నారే అని బాధగా తన్మయత్వంగా అనుకున్నాడు. వెంటనే శ్రీ స్వామివారు ఆయన మనోనేత్రానికి గోచరించి, అయ్యా నీ కోరిక లోకం కరకు కదా, నీ కొరకు కాదు, 3 రోజులలో వర్షం కురుస్తుంది అని చెప్పాడు. అదే విధంగా వర్షం వచ్చింది. ఆ సంవత్సరానికంతటికి ఆ ప్రాంతంలో కురిసిన వర్షం అదొక్కటే అయినా చెరువులు నిండి పంటలు పండాయి. అలా తాము భౌతికంగా మన మధ్య ఉన్నా లేకపోయినా సర్వగతుడుగా స్మృతిమాత్ర ప్రసన్నుడుగా భక్తరక్షణ పరతంత్రుడుగా నాటికి నేటికి మరియు సూర్యచంద్రులున్నంత వరకు నిలిచే ఉంటానని శ్రీ స్వామివారు మనకిచ్చిన అభయాన్ని వారు తమ మహాసమాధి అనంతరం ఆర్తులను ఆదుకునే లీలల ద్వారా నిరూపించుకునుచున్నారు. జీవనది అయిన పవిత్ర గంగానది తన పుట్టుక స్థానంలో చిన్న కాలువవలే ప్రవహించినట్లు, ఇంతటి మహనీయ కరుణా సముద్రుడు తన జీవితారంభంలో లోకుల దృష్టికి ఒక విచిత్ర వ్యక్తిగా పిచ్చి వెంకయ్యగా ప్రకటమైన దశ కూడా కలదు. నెల్లూరు జిల్లాలోని నాగుల వెల్లటూరు గ్రామంలో వీధుల వెంట సమీపంలోని చిట్టడవులలోనూ చాకలియోగం మంగళయోగం డుబుడుక్ డుబుడుక్ అని అరుస్తూ పరుగులు పెట్టే యువకుడుగా మొదట ఆ మహనీయుడు లోకుల దృష్టి నాకట్టుకున్నాడు. పిచ్చి వెంకయ్యగా లోకుల నోళ్లలో నానాడు. ఈ లోకమనే పిచ్చాసుపత్రిలోని జన బాహుళ్యం యొక్క పిచ్చిని బాపడానికి దిగివచ్చిన సాటిలేని వైద్యుడని ఆయనను ఎవరు తెలుసుకున్నారు? పిచ్చి వెంకయ్య అని ఏ ప్రజలు ఆనాడు ఆయనను పరిహసించారు వాళ్లే ఆ తర్వాత ఆయనను భగవాన్ అవధూత శ్రీ వెంకయ్య స్వామి అని కీర్తించడానికి ఆయన చెంతకు పరుగులు తీశారు. ఎవరిది పిచ్చి? సత్యం సూర్యునిలాగా మన మధ్య భాసిస్తున్నా గుర్తించలేని మనదే పిచ్చేమో. ఒకవేళ వీరిలో అందరూ పిచ్చివారే అయినా ఏ పిచ్చి మేలన్నది మనం ఆలోచించడం ఒక్కటే పిచ్చి తొలగించుకోవడానికి మార్గం. భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి వారి తండ్రి పేరు సోంపల్లి పెంచెలయ్య, తల్లి పిచ్చమ్మ. జన్మస్థానం ఆత్మకూరు తాలూకా నాగుల వెల్లటూరు. జనన తేదీ లభించలేదు. పెద్ద గాలివాన అనగా 1927 సంవత్సరమునకు వీరికి సుమారు 30 సంవత్సరాల వయస్సు ఉంటుంది. వెంకయ్యస్వామి చిన్నప్పుడు అందరి పిల్లల్లాగానే ఉండేవాడు. కొన్నాళ్లు సిద్ధిరాజు రామయ్య గారి దగ్గరకు చదువుకు రాత్రిపూట వెళ్లేవారట. ఈ చదువు అక్షరమాలతోనే ఆగిపోయింది. ఆటపాటల యందు కూడా తక్కిన బాలురకు వీరికి ఏమీ భేదముండేది కాదు. కొమరగిరి రమణయ్య చెప్పిన దానిని బట్టి 5 సంవత్సరాల వయస్సులోనే శ్రీ స్వామివారు ఏకాంత ప్రియులు. ఆడుకొనటానికి పిల్లలు రమ్మని పిలువుగా, ఒరేయ్ నేను దొంగతనం చేసి వచ్చాను, పోలీసులు వచ్చి నన్ను పట్టుకుంటారు, నాతో ఉంటే మిమ్మలను కూడా పట్టుకుంటారు పోండి అని అందరినీ తరిమేసి తాను తలుపు చాటున ధ్యానస్థులయ్యేవారు. కలే పండ్లకని పిల్లలందరూ అడవికి పోతే శ్రీ స్వామివారు ఎవ్వరితోటా కలవకుండా చెట్ల చాటున ఉండేవారు. ఎవరైనా చూడ్డానికొస్తే పైన చెప్పిన మాటలే చెప్పి తాను ఏకాంతంలో ఉండేవారు. 17-18 సంవత్సరాల ప్రాయంలో కట్టెలు కొట్టి బండిమీద తీసుకెళ్లి నెల్లూరులో అమ్ముకుని వచ్చేవారు. విస్తరాకులు కోసి దోర్నాలు కుట్టి నెల్లూరు తీసుకుపోయి అమ్మేవారు. సేద్యపు పనులు చక్కగా చేసేవారు. ఏ పని చేసినా ఇతరుల దృష్టిని ఆకర్షించి వారు ఆ పనిని ప్రశంసించేటట్లుగా చేసేవారు. కూలికి కూడా వెళ్లేవారు. తల్లిదండ్రులు వీరినెంతో గౌరవంగా చూసేవారు. కనుకనే ఇతర కూలీలలాగా కూలిగింజలను గుడ్డలో మూటగట్టి నెత్తిని పెట్టుకుని ఇంటికి తేనిచ్చేవారు కాదు. శ్రీ స్వామివారి తమ్ముళ్లను గాని చెల్లెలను గాని పంపి ఒక చిన్న బుట్టలో ఆ కూలిగింజలను తెప్పించుకునేవారు. శ్రీ స్వామివారి బాల్యమును గూర్చి శ్రీ స్వామివారి సోదరి మంగమ్మ గారు ఇలా చెప్పారు. శ్రీ స్వామివారు చిన్నతనంలో వెంట్రుకలు ముడివేసుకునేవారు. పంచె చొక్కా వేసుకునేవారు. సేద్యం పనులు ఎంత చక్కగా చేసేవారో చెప్పలేను. చేను దున్నేటప్పుడు కొండ్ర వేస్తే అంత చక్కగా ఉండేది. రోళ్లకర్ర పెట్టి పెన్సిల్తో కాగితం మీద గీత వేసినంత చక్కగా ఉండేది. నాగటి చాలులో ఒకవైపు కోడిగురుడ్డు పెట్టి రెండవ వైపు నుండి చూస్తే కనిపించేటంత చక్కగా ఉండేది. ఒకప్పుడు శ్రీ స్వామివారు చిన్న పిల్లవాడుగా ఉండగా మా ఇంటి చుట్టూరా వేప చింత మునగ విత్తనాలు నాటారు. వీటిని గూర్చి మేమేమీ పట్టించుకోకపోయినా అవి పెరిగి పెద్ద మానులయ్యాయి. చిన్నప్పటి నుండి కూడా తెలివిగా గౌరవంగా ఉండేవారు. నేను స్వామివారి కంటే చిన్నదానినైనా నన్నెప్పుడు కూడా అమ్మీ అని కాని ఇట్లారా అని ఏకవచన ప్రయోగం చేసి పిలిచి ఎరుగరు. అన్నం పెట్టు మంగమ్మా అని అడిగేవారు. సాటి పిల్లలంతా వెంకన్నా వెంకన్నా అని పిలిచేవారు. నేను కూడా పిలిస్తే శ్రీ స్వామివారు అందరూ వెంకన్నా అంటే నీవు అలా అనవచ్చా, నీవు అన్నా అనాలమ్మ, పేరు పెట్టి పిలవకూడదు అని బుద్ధులు చెప్పేవారు. సాటి పిల్లలందరూ తమ తమ తగవులు తీర్చమని శ్రీ స్వామివారికి చెప్పుకునేవారు. పొలంలో పేడప్రోగు చేసే పిల్లలందరికీ ఈయన నాయకుడు. 16 సంవత్సరాల వయస్సులో శ్రీ స్వామివారు జొన్న కోత కోస్తే చూడముచ్చటగా ఉండేది. ఒక్క జొన్న కర్ర విరగదు, ఓదివేస్తే ఒక్క కర్ర చల్లాచెదురుగా పడదు. కోతంతా ఒకే ఎత్తున కొలత పెట్టినట్లు కోసేవారు. ఇద్దరు మనుష్యుల కోత తానొక్కరే కోసేవారు. ఎంత చిన్న పనైనా శ్రద్ధగా సంపూర్ణంగా చేయగలగడమే యోగమని ఆయన బోధించదలిచారు కాబోలు. నన్ను దూరాన దక్షిణ దేశాన రాజపద్మాపురంలో వివాహానికి ఇవ్వాలనుకున్నారు. శ్రీ స్వామివారు అంగీకరించలేదు. అప్పటికి శ్రీ స్వామివారికి పిచ్చి పట్టిందనే పేరు రాలేదు. మా ముగ్గురు మగపిల్లల మధ్య ఒక్కగానొక్క ఆడపిల్లయితే ఆమెనంత దూరాన ఇస్తావా అని తల్లితో తగువులాడి వారించచూశారు. కాని మా తల్లి పట్టిన పట్టు వీడక నన్ను రాజపద్మాపురంలోనే ఇచ్చి పెండ్లి చేసింది. పెండ్లినాడు కూడా శ్రీ స్వామివారు అలిగి పెండ్లి దగ్గర ఉండకుండా పొలంలో జొన్నగూడు దగ్గర పడుకున్నారు. శ్రీ స్వామివారికి చిన్ననాటి నుండి అబద్ధమాడడం గిట్టేది కాదు. అప్పుడు శ్రీ స్వామివారికి 10 సంవత్సరాల వయస్సు. ఒకరోజు ఇంటికి బిచ్చగాడొచ్చాడు. వారి తల్లిగారు ఇంట్లో గింజలు లేవు పొమ్మన్నారు. శ్రీ స్వామివారు అరగంట ఆగి వచ్చావంటే పాత్ర తీసి గింజలు తీస్తారు, అప్పుడు పెట్టించుకుపో అన్నారు. తాను పచ్చగడ్డి తెచ్చేటప్పుడు బక్క పశువులు ఎండుటాకులు తింటూ కనిపించాయంటే తన తలపై ఉన్న గడ్డి మోపు వాటి ముందు వేసి వట్టి చేతులతో ఇంటికి వచ్చేవారు. గడ్డి ఏదని అడిగితే మౌనం వహించేవారు. శ్రీ స్వామివారికి 20 సంవత్సరాల వయస్సులో తీవ్రంగా జ్వరం వచ్చింది. ఆ రోజులలో వైద్యులు ఆసుపత్రులు లేవు కనుక అన్నం తినకుంటే 2 పూటలకు జ్వరం తగ్గుతుంది అనేది అలవాటు. అలాగే వారం గడిచింది. శనగ వేరడానికి పోయిన శ్రీ స్వామివారి తమ్ముళ్ళు వేరుశనగ పప్పులు తెచ్చిస్తే అవి తిని మంచం కరుచుకుని పడుకునేవారు. శ్రీ స్వామివారు ఒకనాడు మన ఇల్లు వేలం వేయబోతున్నారు, మీరు ఎక్కడ ఉంటారు అని తల్లిదండ్రులను అడిగారు. మనకేమీ అప్పులు లేవు, వేలం ఎవరేస్తారు, జ్వర తొందర పైత్యం వల్ల అలా మాట్లాడుతున్నాడు అని తలచి వారు నిమ్మరసంతో తలంటి చన్నీటి చిరస్నానం చేయించారు. శ్రీ స్వామివారు పిలిస్తే కూడా చాలా ముభావంగా ఊ ఆ అని మాత్రమే సమాధానమిచ్చేవారు. అందువల్ల ఆయనకు దయ్యం పట్టిందని, మతి చలించిందని అనేక భూతవైద్యాలు నాటు వైద్యాలు చేయించారు. లాభం లేకపోగా 1 నెల తర్వాత చాకల యోగం, జక్కల యోగం, మంగళ యోగం అని అరుస్తూ ఊరంతా పరిగెత్తేవారు శ్రీ స్వామివారు. జనసంచారానికి దూరంగా ఉండే చోట అరుస్తుండేవారు. 2-3 రోజులు కూడా ఇంటికి వచ్చేవారు కాదు. తల్లిదండ్రులు కూలివాని చేత అన్నం మూట పంపి వెతకమనేవారు. అన్నం మూట చూపిస్తే ఆ కూలివానితో కూడా ఇంటికి వచ్చేవారు. అన్నం తిని వెంటనే మళ్ళా పరిగెత్తి వెళ్లేవారు. ఒకప్పుడు ఇంటిలోని వారు ఆయనను కట్టేస్తే అట్లాగే అన్నం నీళ్లు అడగకుండా కూర్చున్నారు. అలా కట్టి కూర్చోబెట్టడం ఇష్టం లేక తల్లిదండ్రులు ఆయనను స్వేచ్ఛగా వదిలివేశారు. అప్పటి నుండి చేలలోనూ దొడ్లలోనూ తిరిగేవారు. ఎవరి దగ్గరంటే వారి దగ్గర అన్నం తినేవారు. అలా విచక్షణ లేకుండా అన్నం తినడం వల్ల ఆయన కులభ్రష్టుడయ్యాడని తలచి కులపెద్దలు వారి నాలుక కూడా కాల్చారంటారు. కొందరు కాల్చలేదంటారు. ఎక్కడెక్కడో అడవిలో తిరిగినందువలన గుడ్డలు చీలికలు చీలికలుగా చినిగిపోయేవి. శ్రీ స్వామివారి తల్లి కొత్త పంచలు చొక్కాలు తెచ్చి ఇంట్లో ఉంచితే ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడొచ్చి కొత్త విధరించి వెళ్లిపోయేవారు. వయసులో ఉండే స్త్రీలు కనిపిస్తే చాలు, పులిని చూచిన ఆవువలే పరిగెత్తేవారు. ఈ దశలో అందరూ ఆయనను పిచ్చి వెంకయ్య అనేవారు. చాకలి యోగం ఎవరిది వెంకన్నా అంటే వారి మేనమామగారి ఇంటి పేరు చెప్పేవారు. రాజపద్మాపురంలో ఉన్న చెల్లెలు మంగమ్మ గారింట చాలా కాలం భోంచేస్తూ ఆ ప్రాంతంలో పరిగెడుతూ ఉండేవారు. ఒకనాడు కొందరు కొంటివారు వెంకన్న ఏదన్నా కథ చెప్పు, నీకు సంకటి పెట్టిస్తాము అన్నారు. అన్నం పెడితే కళ్ళు పోతాయి గాని సంకటే పెట్టించండి అన్నారు శ్రీ స్వామివారు. అది విని ఈయనకు పిచ్చి అంటారే, పిచ్చెక్కడయ్యా అని అనుకున్నారు. పిచ్చి అనేందుకు ఆస్కారమే లేదు. ఎవరిని తిట్టడు, కొట్టడు, అమర్యాదగా మాట్లాడడు. పెట్టేవారి దగ్గరే చేయి చాపుతాడు. కాకుంటే అదే పనిగా విరామం లేకుండా ఒంటరిగా తిరుగుతూనే ఉంటారు. ఇదే సమయంలో ఒకరోజు మంగమ్మగారి బిడ్డకు జ్వరం వచ్చింది. ఆ జ్వరం తగ్గక మంగమ్మగారు బిడ్డ బాధ చూచి ఏడుస్తూ ఉన్నది. ఎందుకమ్మా ఏడుస్తావు, బిడ్డకు బాగుగా ఉంటుందిలే, ఏమీ భయపడవద్దు అని బిడ్డ ముఖాన్ని అరిచేతితో తుడిచారు శ్రీ స్వామివారు. నాలుగవ రోజుకు ఆ బిడ్డ ఏ వైద్యం లేకుండా స్వస్థుడయ్యాడు. ఈనాడు శ్రీ స్వామివారికి జరిగే వైభవమైన పూజలు, సమాధి మందిరం చూసిన మంగమ్మగారు ఇట్లా అందరికీ దేవుడవుతాడని తెలిసి ఉంటే నెత్తిన పెట్టుకుని చాకి ఉందును, నా ఇల్లంతా గుల్లచేసి అయినా ఎంతో బాగా చాకి ఉందును, తెలియక మామూలుగా నా అన్నగారనే చనువుగా చూశాను అని కంట తడబెట్టారు. శ్రీ స్వామివారు ఆహారం పుష్టిగా భోంచేసేవారు, ఇద్దరి మనుషుల పని తానొక్కడే చేసేవారు అని చెబుతుంది శ్రీ మంగమ్మగారు. శ్రీ స్వామివారు ఉన్మత్తావస్థలో ఉండగా కపిల బావిలోకి వాలి ఉన్న చెట్టు కొమ్మలకు తన కాళ్లను పెనవేసి తల వ్రేలాడేసి వ్రేలాడేవారు. కాళ్లు పట్టు తప్పి బావిలో పడిపోతే మరలా బావిలోని నీటిలో నుండి గట్టుకు ఎక్కి వచ్చి మరలా అలాగే వ్రేలాడేవారట. ఇటువంటి సాధన శ్రీ సాయిబాబాకు వారి గురువు విధించినట్లు, అలానే మరికొందరు మహనీయులు చేసిన వివరం శ్రీ సాయి లీలామృతం అనే గ్రంథంలో చూడవచ్చు. శ్రీ స్వామివారి తమ్ముడు చిన్నపనాయుడు గారు తాను స్వయంగా చూచిన విషయం ఇలా చెప్పారు. రెండెడ్ల బండి పోతుంటే శ్రీ స్వామివారు ఆ బండి వెనుకగా వచ్చి కూర్చునేవారు. కాళ్లు బండిపైన, తలా శరీరం క్రిందకి వేలాడుతుండేది. ఎవరైనా చూస్తే బండెక్కి మామూలుగా కూర్చునేవారు.